మధ్యలో నవ్వుకుందాం కామెడీ రచన సేకరణ ఈ శ్రీనివాసరాజు కళాకారులు ఈ శ్రీనివాసరాజు ఈ శ్రీధర్ రాజు జిఎల్ నామ్దేవ్ నవ్విచ్చేటోళ్లకు నవ్వుల దండాలంట నవ్వేటోళ్లకు పువ్వుల దండలంట మరి ఇంకా లేటెందుకు మనందరం కలిసి చలో నవ్వుకుందాం
పల్లెటూరు వ్యక్తుల్ని సాధారణంగా తక్కువగా అంచనా వేస్తుంటారు, కానీ వారి అంచనా తప్పనే విషయం. ఆ పల్లెటూరు వ్యక్తి ఎలక్షన్ మీటింగ్ లో ఒక రాజకీయ నాయకునికి అంటించినటువంటి చురక చూస్తే మనకే అర్థమవుతుంది. రాజకీయ నాయకుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఈ విధంగా ఒక ఎలక్షన్ మీటింగ్ లో ఆవేశంగా ఉపన్యసిస్తున్నాడు. ప్రజలారా, నేను గత 10 ఏళ్ల నుండి మీకెంత సేవ చేస్తున్నానో మీకు తెలుసు. నేను పొద్దునే 4 గంటలకు లేచినా అంటే రాత్రి 12 గంటలకి మీరు అనుమతి ఇచ్చాకే వచ్చి పండుకుంటున్నా. నాకే దురలవాట్లు లేవు. సిగరెట్లు తాగను, బీడీలు కాల్చను, మద్యం అసలే ముట్టుకోను. నాకున్నది ఒకే ఒక అలవాటు, అది 24 గంటలు పనిచేయడం, పనిచేయని వాళ్ళ వెంటబడి మరీ పనిచేయించడం. మీరన్న కనీసం ప్రతిరోజు మీ భార్యా బిడ్డలతోటి కలిసి హాయిగా భోంచేస్తారు, కానీ నేను అధికారంలోకి వచ్చిన గత 15 ఏళ్ల నుండి ఏదో అరుదైన సందర్భంలో తప్ప మా ఫ్యామిలీతో కలిసి భోంచేయలేదు. సినిమాలు లేవు, షికారు లేవు, విందులు వినోదాలు అసలే లేవు.
సారు నమస్తే. అబ్బో శానా కష్టపడతాను సారు, నీ బాంచం దండం పెడతా. గందుకే ఎలక్షన్లలో నిన్ను తప్పకుండా ఓడిస్తాం తీసారు. అప్పుడు నువ్వు సినిమాలు చూడచ్చు, ఇక నీ పెళ్ళం పిల్లలతో షికార్లు చేయొచ్చు. ఇక నీకు పురుసతే పురుసతు, గందుకే ఈసారి నిన్ను ఓడిస్తాం సార్. ఇంకేంది,
పతివ్రత శిరోమణి అవార్డు కోసం పోటీలు జరిగాయి. అందులో అందరికంటే బాగా మండోదరి స్పీచ్ ఇలా ఇచ్చింది.
ఎక్కడ ఉన్న దేవునికన్నా మన కళ్ళ ముందున్న పతిదేవుడే మిన్న. పెళ్ళైన నాటి నుండి మనకే కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకుని కాపాడే ఆ దేవునికి ఏమిచ్చినా సరిపోదు అంటూ సెంటిమెంటో చెటాకు కన్నీళ్ళో టీ స్పూన్ కార్చి ఆ అవార్డు గెలుచుకుంది. ఆ తరువాత జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పెంటయ్య గారు శిరోజాల సంరక్షణ, చుండ్రు, పేల సమస్యల నివారణకు మార్గాలు చెప్పసాగారు. అప్పుడు మండోదరి కూడా ఓ ప్రశ్న అడిగింది. డాక్టర్ గారు, తలపై వెంట్రుకలు బాగా పొడవెదగాలంటే ఓ మంచి మందు పేరుంటే చెప్పండి.
అదేంటమ్మా, నీకు నడుము దాకా జడుంది, ఇంకా నీ ప్రాబ్లం ఏంటి?
నాకోసం కాదు డాక్టర్, మా ఆయనది అసలే బట్టతల, ఆయన గురించి అడుగుతున్నాను అంతే.
ఓహో, ఇక్కడ కూడా ఎంత పదిభక్తో, చూడమ్మా మీ వారి తలకు
అంటూ డాక్టర్ గారు ఏదో చెప్పబోతుండగా ఓ బట్టతల వ్యక్తి జనం మధ్యలో నుంచి పరిగెత్తుకొచ్చి,
డాక్టర్ గారు దయచేసి దానికి మందు పేరు చెప్పకండి, ఇప్పటికే నా తలపై జుట్టు లేకున్నా అది మెడబట్టి వంచి వీపు మీద దబి దబి మరి గుద్దుతుంది. ఇక నా తలపై జుట్టు పెరిగిందంటే నా శవం తేలినట్టే, నేను ఆ యాతన భరించలేను. ప్లీజ్ డాక్టర్, ఆ మందు పేరు అస్సలు చెప్పకూర్రి ప్లీజ్.
ఓ గొర్రెలు కాసే కుర్రాడు ఓ రోజు 10 గొర్రెలు తోలుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ మేపి వాటిని సాయంత్రం ఇంటికి తీసుకుని వచ్చేటప్పుడు లెక్క పెడితే 9 ఉండడం గమనించి,
అక్క ఎంత లెక్క పెట్టినా 9 వస్తున్నాయి, ఇంకోటి ఎడవేంద్రు.
అయితే అదే దారిలో ఓ పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకొని వస్తున్నాడు. వాడు ఈ గొర్రెలు కాసే అబ్బాయిని చూసి,
ఏంద్రా ఏం చేస్తావు బే?
నా గొర్రెలు లెక్క పెట్టుకుంటున్నా సారు.
ఎందుకు బే లెక్క పెట్టడు?
రాంగ పద్దోలకు వచ్చిన 9 ఉన్నాయి సారు.
ఏది, నేను లెక్క పెడతలేరా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి కదరా.
మరి అక్క నేను లెక్క పెడితే 9 వచ్చినాయి సారు. 10 ఉన్నాయా? ఏది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 కదా సారు.
ఏ నేను మంచి లెక్క పెడితే చూడరా, ఇగో
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది.
తొమ్మిదే కదా సార్.
నీతోటి ఫాదర్ ఆఫ్ ఆగల్.
సంతానం లేని దంపతులు ఓ బిచ్చగాని కొడుకుని దత్తత తెచ్చుకున్నారు. వాడి క్రాఫ్ట్ దువ్వారు, శుభ్రమైన దుస్తులు తొడిగారు, మొత్తం వాడి స్వరూపాన్నే మార్చివేశారు. కానీ వాడి అలవాట్లను మాత్రం మార్చలేరుగా. ఓ రోజు వాళ్ళింటికి ఓ పక్కింటి ఆంటీ వచ్చింది. అప్పుడు జరిగిన సంభాషణ విందామా?
నన్న దత్తత తెచ్చుకుంది ఏ బాబు నేనా? అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు బాబు. రే బాబు నీ పేరేంటి?
రాము అండి.
రాము, ఇలా రామ్మా, నీకు ఒక ముద్దెడతాను
అని ఆంటీ అనగానే రాము పరుగున లోపలికి వెళ్ళడం గమనించిన ఆంటీ,
ముద్దెడతానంటే లోపలికి పరిగెడతావేంటి రాము?
ఆగంటి ప్లేట్ తెచ్చుకుంటాను.
రంగయ్య తన భార్య బిడ్డలకు స్వంత ఊరికి దూరంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గార్డుగా పనిచేస్తున్నాడు. ఓ రోజు అతని స్వగ్రామం నుండి అతని స్నేహితుడు లింగయ్య అతన్ని చూడ్డానికి వచ్చాడు. అతని భార్యాబిడ్డల క్షేమ సమాచారాలు తెలిపాడు. కాసేపు కబుర్లు చెప్పుకుని ఇద్దరూ నిద్రపోయారు. కొద్దిసేపటికి రంగయ్య పెద్ద గావుకేక పెట్టి లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా కంపిస్తుంది, చెమట్లు పట్టాయి. అది చూసి లింగయ్య,
రేవేంద్రా అంత గావుకేక పెట్టినావు, కొంపదీసి గెస్ట్ హౌస్ ముందడికి పులో సింహము రాలేదు కదా?
అదేం లేదురా, నాకు నిద్రలా పెద్ద పీడకలొచ్చింది అంతే.
ఓస్ పీడకలే కదా, బతికించినవు. అయినా నువ్వు జంగల తిరుగుతావు కదా, అందుకని కలల పులో సింహము అచ్చుంటది.
పులులు సింహాలంటే నాకేం భయంరా, ఆడితోటి పిల్లులతోటి ఆడుకున్నట్టు ఆడుకుంటా నేను.
మరి అయితే నీ కలలేమచ్చినట్టు?
నా భార్యరా.
ఓ సభలో రాజకీయ నాయకుడు ఆవేశంగా స్పీచ్ ఇస్తున్నాడు.
ప్రజలారా, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 50 ఏళ్లు దాటినా ఇంకా ఇంత వెనుకబడిపోవడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా యువత వెనుకబడిపోయి ఉండటమే అని మనకు తెలుస్తుంది. మనం ఈరోజు చూస్తున్నాం, మనతో పాటే స్వాతంత్రం పొందిన చైనా, జపాన్లు ఎంతగా అభివృద్ధి చెందాయో, కానీ మన దేశం వాటితో పోటీ పడలేకపోతుందంటే కారణం యువకుల్లోని నిర్లక్ష్యము, నిర్లిప్తతే. వెనకబడిపోయిన యువకుల్లారా, రండి ముందుకు రండి, ఈ సమాజాన్ని ప్రగతి పదంలో నడిపించండి. అయితే మీకు నేను మనవి చేసేది ఏంటంటే, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో మరియు చేతుల్లోనే ఉంది. రండి ముందుకు రండి, ముందుకు రండి, శరవేగంతో సాగండి, రండి.
రండి రండి అన్నప్పుడల్లా ఒక్కొక్క అడుగు ముందడికేసుకుంటానా? ఎయ్యరు దాకొచ్చిన ఏం చేయాలి? ఇక వీడు అడ్డం కట్టెలు గింత ఎత్తు కట్టిరు, ఇక ఇది దాటిట్టు రావాలే.
సినిమా హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలని భ్రమిస్తే మనం పప్పులో కాలేసినట్లే. వారు కేవలం వారికి ఇచ్చిన పాత్రలో అలా నటిస్తున్నారు తప్ప నిజ జీవితంలో వారు సినిమాలో చూపించినంత బలాన్ని కానీ తెలివిని కానీ కలిగి ఉండరు అని మీకు తెలుసు. అయినా కొందరు యువతి యువకులు సినిమా హీరో హీరోయిన్లను వెర్రిగా ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు కొంచెం కనువిప్పు కలిగించేందుకే ఈ జోకు. అయితే ఇదేదో హీరోలను కించపరచాలని కానీ తక్కువ చేయాలని కాదు. మీకు తెలుసు, రామారావు గారు సినీ హీరోగా జీవితాన్ని ఆరంభించి చివరికి సీఎం అయ్యారు. అదేవిధంగా చిరంజీవి గారు ఒక విలన్గా ప్రవేశం చేసి ఇప్పుడెంతో అగ్ర హీరోగా స్థిరపడ్డారు. అలాంటి టాలెంట్ మన దగ్గర లేదు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాము. అయితే దీన్ని కేవలం హాస్యంగా మాత్రమే తీసుకోవాలని మనవి చేసుకుంటూ, ఓ పల్లెటూరు వ్యక్తి ఓ సినిమా స్టూడియోలో షూటింగ్ చూడడానికి హైదరాబాద్ వెళ్ళాడు. అదే స్టూడియోలో దాదాపు అగ్ర హీరోలంతా షూటింగ్లో ఉన్నారని తెలిసి లోపలికి వెళ్తుండగా అతన్ని 4 రౌడీలు అటకాయించి అతను డబ్బులు ఆక్కోవాలని వెంటపడ్డారు. అతడు వారి బారి నుండి తప్పించుకొని పరిగెత్తుకొచ్చి ముందు ఏఎన్ఆర్ను శరణు వేడాడు. అప్పుడు ఏఎన్ఆర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏంటి ఏంటి బ్రదర్, నా కాలు పట్టుకున్నావు, ఆ గుండాలు తరుముతున్నారా అయితే ఏ పోలీస్ స్టేషన్కో పోకుండా నా వద్దకి ఎందుకు వచ్చావు? వెళ్ళు బ్రదర్ వెళ్ళు, చక్కగా ఏ పోలీస్ స్టేషన్లోనైనా కాంప్లైంట్ ఇచ్చుకో. ఇక్కడ లాభం లేదని ఆ వ్యక్తి ఎన్టీఆర్ను కలిసి తనను రక్షించమని ప్రాధాన్యపడ్డాడు. అప్పుడు రామారావు గారు,
ఏంటి ఆ గుండాలు వెంటబడి తరుముతున్నారా? నిన్ను రక్షించాలా? ఇంతకు నీది టీడీపా కాంగ్రెస్సా? ఊహ్, టీడీపీనా? అయితే నీ దగ్గర కొంత పైకముంటే ఇవ్వు, మా పార్టీ కార్యకర్తలను పిలిపించి వాళ్ళ ఆట కట్టిస్తా. ఏంటి, నేనే ఎలాగైనా ఆ డబ్బు సర్ది తర్వాత తీసుకోవాలా? నా దగ్గరేముంది బ్రదర్, బూడిద.
ఇక ఇక్కడ లాభం లేకపోవడంతో ఆ వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ వద్దకు వెళ్ళాడు. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు,
ఏంటి ఆ గుండాలు వెంట పడి తరుముతున్నారా? నేను నిన్ను రక్షించాలా? నా ఫైటింగ్లు సినిమాల వరకే పరిమితం బ్రదర్, బయట ఎంత మాత్రమూ పనిచేయవు. ఆ వచ్చిన మొగాళ్ళని మోకై చిల్లరగా కొట్టారంటే నా పరవి ఏమైపోవాలి బ్రదర్. వెళ్ళు, వెళ్ళి వేరే ఎవరినైనా చూసుకో.
ఇక ఇక్కడ లాభం లేకపోవడంతో ఆ వ్యక్తి నటభూషణ శోభన్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనను ప్రాధాయపడ్డాడు, సార్ నన్ను వీళ్ళు తరుముతున్నారు, నా డబ్బు గుంజుకోవాలని చూస్తున్నారు, రక్షించండి అని. అప్పుడు శోభన్ బాబు,
ఏంటి 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 ఆ గుణాలు కొడదామని వస్తున్నారా? ఇతకి వాళ్ళు ఆడకుండాలా మగ్గుండాలా? ఆడకుండా అయితే చెప్పు, కళలో కళ్ళు పెట్టి ఒక్క నిమిషం చూశానంటే ఐస్ అయిపోయి నా ఒళ్ళో పడిపోతారు. ఏంటి వచ్చేది మగ్గుడాలా? అయితే సారీ బ్రదర్, నేను చేయలేను
అనడంతో ఇక శోభన్ గారు కూడా రక్షించలేడని తేలిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి ఇక చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు చిరంజీవి,
ఏంటి ఆ గుండాలు వెంటబడి తరుముతున్నారా? అయితే ఈ రోజుతో వాళ్లకు భూమిపై నూకలు చెల్లిపోయాయనుకుంటా. ఒరేయ్ బచ్చ నా కొడకల్లారా, మీరంతా పేట రౌడీలు కోట రౌడీలైతే నేను రాయలసీమ రుస్తుంని, నైజాం దాదాని, ఆంధ్ర గుండానిరా, టోటల్ గా ఈ స్టేట్ రౌడీని. మర్యాదగా 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో?
వెళ్ళకపోతే ఏం చెప్తావు?
నా అభిమాన సంఘాలన్నింటినీ తెప్పించి మీ యమకల్లో సున్నం లేకుండా విర్రగొట్టించిస్తా.
ఇక ఇక్కడ లాభం లేదని తలచిన ఆ వ్యక్తి చివరి ప్రయత్నంగా మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళాడు తనను రక్షించమని. అప్పుడు మోహన్ బాబు గారు ఆ గుండాలతో,
ఏంట్రా బలహీనుణ్ణి చూసి బెదిరిస్తున్నారు? మీరే దమ్మున్న మగాళ్ళైతే రండ్రా సెంటర్ లో కలబడి కొట్టుకుందాం. ఏంట్రా రానే వస్తున్నారా? ఆగండ్రా, నాకు ఫైటింగ్ చేసే ముందు బీడీ 3 దమ్ములు కాల్చడం అలవాటు. ఈ బీడీ 3 దమ్ములు కాల్చి వస్తా, మీ అంతు తేలుస్తా
అంటూ వెళ్లి అరగంట అయినా రాకపోవడంతో ఆ అభాగ్యుని గుండాలు చితకబాది డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. ఓ చోట బాక్సింగ్ పోటీ జరుగుతుంది. ఓ బాక్సర్ దుక్కల 6 అడుగులు ఎత్తుతో ఉన్నాడు, మరొకడు బక్కపల్సగా ఉన్నాడు. బాక్సింగ్ స్టార్ట్ అయింది. లావుపాటి బాక్సర్ దెబ్బలకు తట్టుకోలేక ఈ బక్కపల్సడి బాక్సర్ రెఫరీ చూడకుండా మెల్లగా కత్తి చూపించాడు. దాంతో తిక్కరగిన లావుపాటి వాడు చితకబారి కింద పడగొట్టాడు ఈ పీల బాక్సర్ని. 2వ రౌండ్ స్టార్ట్ అయింది. ఈసారి మళ్లీ లావువాడి దాటికి తట్టుకోలేక బక్క బాక్సర్ రైఫిల్ తీసి చూపించాడు. దాంతో పెట్టరేగిపోయిన లావు బాక్సర్ ఎడాపెడా వాయించడంతో మళ్ళీ కింద పడిపోయాడు. ఇక 3వ రౌండ్ స్టార్ట్ అయింది. ఈసారి కూడా మళ్ళీ లావుపాటి బాక్సర్ విజృంభించి కొట్టసాగాడు. వెంటనే పీల బాక్సర్ జేబులోంచి ఏదో వస్తువు తీసి చూపించాడా లావువాడికి. అంతే, వాడు గావుగేక పెట్టి మూర్చపోయాడు. రెఫరీ 10 కౌంట్ చేసినా లావువాడు లేవకపోవడంతో పక్కవాడు విన్ అయినట్లు ప్రకటించాడు. అయితే ఈ పోటీని నిశ్చితంగా చూస్తున్న ఓ ప్రేక్షకునికి ఆ పీల బాక్సర్ 3వ సారి చూపించిన ఐటమ్ ఏంటో క్లియర్గా కనిపించలేదు. అందుకే కుతూహలంగా వెళ్ళి,
సార్ మీరు ఇందాక ఆ లావుపాటి బాక్సర్ తోటి పోరాడుతున్నప్పుడు ముందు కత్తి చూపించారు, అతడు భయపడలేదు. పిస్తోల్ చూపించారు, అయినా అతడు భయపడలేదు. పైగా మిమ్మల్ని చీతకబాదాడు. కానీ 3వ సారి మీరు ఏదో చూపించగానే ఆ బాక్సర్ కింద పడ్డాడు. ఇంతకీ మీరు చూపించిన వస్తువు ఏంటి సార్?
అదే.
అయ్యో అదే అంటే?
ఏ అదేరా,
అగో మళ్ళీ అదే.
ఏ అదే, ఆయన పిల్లల ఫోటోలు చూపెట్టిన కింద పడ్డాడు గంతే.
ఊర్లో పూర్వము ఒక వైద్యుడు గలడు. అతనికి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయంటే వాడి చేతి మాత్ర వైకుంఠ యాత్ర అనేవారు. ఓ రోజు ఆ వైద్యుడు తన కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతుండగా ఒక పూర్వపురోగి వచ్చెను. అతన్ని చూసి డాక్టర్,
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ మీరెవరో, అసలు ఎప్పుడొచ్చారో, వివరాలు ఏవి గుర్తుకు రావడం లేదు.
ఎట్లా గుర్తుంటా డాక్టర్ సాబ్, 3 నెలల కింద వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎట్లా గుర్తుంటా?
సరే, నేను చేసిన వైద్యం బాగా పనిచేసిందా?
ఏం పనిచేసుడు డాక్టర్ సాబ్, నేను 3 నెలల కింద వచ్చినప్పుడు పెద్ద తాగుబోతును ఉంటి, అప్పుడు నువ్వు నన్ను పరీక్షించి 5-6 ఏళ్లకు మించి బతుక అని చెప్పినావు. అదే మీరిచ్చిన మందులు కరెక్ట్ వాడితే తాగుడు మానేస్తే 10-15 ఏళ్లు బతుకుతానన్నావు. కానీ
ఏమైంది చెప్పు.
నువ్వు ఇచ్చిన మందులు తాగకుండా 5-6 ఏళ్లు బతుకు కావచ్చు, కనుక అవి వాడి ఉత్తగా పాన మీదకి తెచ్చుకుంటి.
మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. మీ ప్రాబ్లం ఏమిటో చెప్తే ఇప్పటికైనా సమస్య సులభంగా పరిష్కరిస్తా.
నీతోటి గదేమైతుంది నీ బొంద, ఇప్పటికే నేను చచ్చి వారం రోజులే. ఇప్పుడు టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అయితే ఈ 2000 సంవత్సరపు అడ్వర్టైజ్మెంట్ల నుండి 2015వ సంవత్సరపు అడ్వర్టైజ్మెంట్లకు మిమ్మల్ని తీసుకెళ్తాను. అవి ఎలా ఉంటాయో విని ఆనందించండి. మీరు బహుశా ఇది సినిమా థియేటర్లను టీవీలలో చూసే ఉంటారు. ఓ వ్యక్తి సీరియస్గా వచ్చి, గంగా నువ్వు నా పెళ్ళని వా, రాక్షసివా అంటాడు. అంటే అప్పుడు ఆమె ఈ సబ్బు తెచ్చింది నాకు మొగుడుతో రుసరుసలు అంటుంది. అప్పుడు ముసలాయన వచ్చి, ఏంటమ్మా సమస్య అంటే, ఈ బట్టలు తెల్లగా అవడం లేదు, మా ఆయనకు లోన్ శాంక్షన్ అయితే లేదు వీటితో అంటే, అప్పుడు ఆయన పలానా వీల్సబ్బు వాడు, బట్టలు తెల్లగా అవుతాయని చెబితే ఆమె అలా వీల్సబ్బుతో బట్టలు ఉతకగానే తెల్లగైపోతాయి. అప్పుడు భర్త ఎగురుకుంటూ వచ్చి, గంగా నా లోన్ శాంక్షన్. ఇది మీరు చూసే ఉంటారు. అయితే దీన్ని కొంచెం వక్రీకరించి ఇలా రాశానన్నమాట. ఓ వ్యక్తి కోపంగా లోనికి వస్తాడు. వచ్చి, గంగా నువ్వు నా పిల్లాడి వా, రాక్షసివా, ఈ మురికి బట్టలతో వెళ్ళి పక్కింటి పిల్లకు లైనేస్తే ఇలా పడుతుంది. అప్పుడు గంగ అంటుంది, ఈ సబ్బు తెచ్చింది నాకు మొగుడుతో రుసరుసలు. అప్పుడు ముసలాయన వచ్చి, అమ్మాయి కచ్చి కచ్చి సబ్బు వాడు, బట్టలు తెల్లగా అవుతాయి అని సలహా ఇస్తాడు. ఆమె వెంటనే కచ్చి కచ్చి సబ్బుతో భర్త బట్టలు ఉతుకుతుంది. అప్పుడు అతని బట్టలు మరీ తెల్లగా, పాలకంటే తెల్లగైపోతాయండి. ఇక బట్టలు వేసుకొని బయటకు వెళ్ళొచ్చిన భర్త హుషారుగా ఈర వేసుకుంటూ వచ్చి, గంగా నా లైన్ సక్సెస్ అంటాడు. ఇక అప్పుడు తెర పైన ఎద్దులాంటి ముఖం ఉన్న వ్యక్తి కనిపించి, తెల్లని తెలుపు కోసం వాడండి, కచ్ కచ్ అంటూ మాయమైపోతాడు. ఇక ఇప్పుడు 2వ అడ్వర్టైజ్మెంటు. భర్త పరిగెత్తుకొస్తుంటాడు. అతని వెనుక అతని భార్య స్పీడ్గా పరిగెత్తుకొచ్చి పట్టుకొని అతని చేతి కొరికింది. భర్త కెవ్వుమన్నాడు, భార్య కెవ్వేవ్వమంది. కారణం ఆమె పళ్ళు దృఢంగా లేకపోవడమే. వెంటనే ఆమె ఆమ్ఫట్ టూత్పేస్ట్తో పళ్ళు తోముకుంది. వెంటనే ఆ పళ్ళు స్ట్రాంగ్ అయ్యాయి. మళ్ళీ పరిగెత్తుకొచ్చి భర్త చేతి కొరికింది. అప్పుడు భర్త కెవ్వేవ్వమన్నాడు, కానీ భార్య మాత్రం పగపగా నవ్వుతూ నిలబడింది. ఇక 3వ అడ్వర్టైజ్మెంటు. అందమైన కురలనిచ్చు జెం జెం, ఆరోగ్యమైన కురలనిచ్చు జెం జెం అనే పాట వచ్చింది. ఆ పాటలో నటించిన మగాళ్ళందరికీ జబ్బలు దాటి వెంట్రుకలున్నాయి, ఆడాలకేమో నడుము దాటి జడుంది. ఈ పాట అయిపోగానే ఓ బట్టతల వ్యక్తి తెరపై కనిపించి, శక్తివంతమైన ఈ నూనెతో పాటు ఇప్పుడొక టోపీ ఫ్రీ అని మాయమయ్యాడు. తుపాకీ రాముడు అనగానే మనకు కళ్ళ ముందు రూపం ప్రత్యక్షమవుతుంది. నెత్తి మీద ఒక టోపీ, చేతిలో కట్టె తుపాకీతో పండుగ సీజన్లో వచ్చి మనల్ని కడుపుబ్బ నవ్వించి వెళ్ళిపోతుంటాడు అదిగో తుపాకి రాముడు వస్తూనే ఉన్నాడు, వచ్చిండు వచ్చిండు ఇక నవ్వించడానికి. ఆ ఇస్రాలత్త అత్త కనువేని మామూడి దిగింది తట్టెడు బంగారం కుక్క మురికి సుత్తి పెంట బొందల వారేసిన మహారాజ్. నాకేం తక్కువ, ఇంటి వెనకెండే ఇంటి ముందటెండే ఒక్కరోజు తిరిగపోతే ముడ్డేండే మహారాజ్. ఇక నా బంగ్లా ఎటువంటిదంటే గాలి వత్తే గలగలమంటది, సుడిగాలత్తే సుట్టుకపోతుంది, పెద్దగాలత్తే 10 మంది పట్టుకోవాలి సార్. ఇక నా అందమంటారా, ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు, మన్మధుడు లేడు, మరెవరు లేరు మహారాజ్. అమాసీకలు చూస్తే అసలే కనిపించ మహారాజ్. ఇక నా అందం చూసి, నా బంగ్లాను చూసి నేను పిల్లనిస్తానంటే నేనిస్తా అని మామల వరుస సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కే పెరిగింది మహారాజ్. అందరూ నాకు నచ్చిన నేను మెచ్చిన అందమైన అమ్మాయిని ఎరుకొని పెళ్లి చేసుకున్నా మహారాజ్. పెళ్లికి వచ్చిన వారికి ఏమైనా తక్కువ చేసినా, తుమ్ముల బియ్యం పోసినా, తుమ్ము కింద మంట పెట్టినా, జాంబాకులు ఇస్తాలు కుట్టినా, జల్లెడతో నీళ్ళు వేసినా, ఇద్దరు కొమ్మెత్తుకు ముడ్డి వలగా పెట్టినా మహారాజు. ఇసురావుతంతా పిల్ల మిగిలితే ఇంటెనుగా వాడేసిన మహారాజు. ఇక నా పెళ్లికి వచ్చిన పెద్దలు గూని పోసి, గుడ్డెళ్ళి నక్క నరిసి, గంగుల పోసి, పిచ్చకుంట బుచ్చయ్య, పకీరయ్య మహారాజ్. ఇక వచ్చిన వాళ్ళందరికీ సుక్కబొట్లు పెట్టిన, కదుర్లు కాల్చిన, కాటకలు పెట్టించిన, గడ్డ పొర కాల్చిన, మూడు చుట్టూ మూడు గుంజులు గుంజిన మహారాజ్. లబలబలు, దిబదిబలు, మొత్తుకోళ్ళు, కొట్టుకోళ్ళు, ఇక ఇంకా రావని పెళ్ళి ఏం పెళ్ళి అంటే ఏం పెళ్ళిన ఆందరణ మెచ్చుకున్నాను మహారాజ్. ఇక మా అత్తగారింట్లో అడుగు పెట్టంగానే పెద్దబామ్మారిని పెద్ద పులి కొట్టింది, చిన్నబామ్మారిని జిట్ట పులి కొట్టింది, రోలిగురు పెట్టే పందిరి పంగలు పెట్టబట్టే, ఏడు తోట్ల ఆవులు గేదెలు దొంగలు దోసుకపోయారు మహారాజ్. ఇక మా అల్లుడు అడుగు పెట్టిన గడియ ఎంత మంచిది అంటే ఇంత మంచిదని మా అత్త నన్నే మెచ్చుకున్నది మహారాజ్. ఇక నా తుపాకీ ఎటువంటిదంటే నా తుపాకీ మీదికి అమీన్ సాబ్ది రాదు, సర్కిల్ సాబ్ది రాదు, డిఎస్పీది రాదు మహారాజ్. వాళ్ళ తుపాకులు నా తుపాకులు నీళ్ళల్లెత్తే వాళ్ళ మునిగినాయి నాకు తేలింది మహారాజ్. నా తుపాకీలా పెసలు పోసి కొడితే పేనులు దచ్చినాయి, పందులు పోసి కొడితే కాకులు దచ్చినాయి, పల్లీలు పోసి కొడితే పందులు దచ్చినాయి, యాలక్కాయ పెట్టి కొడితే ఏనుగులు దచ్చినాయి, ఎలిక్కాయ పెట్టి కొడితే ఎలుక ఏనుగు పొంటి ఏరుక్కుంటుంది మహారాజ్. నేనోసారి చేనులకెళ్ళి ఓంగా బురక పిట్ట కనిపిస్తే బురక పిట్టను కొడితే బురక బుర్రుమన్నది, నాలాగు పర్రుమన్నది మహారాజ్. ఇక బురకెంబడి పడి గోల్కొండ కిలా మీద వాళ్ళని బురకను కొడితే అది ఎలుగందల కిలా కింద పడ్డది మహారాజ్. దాన్ని కోమట్లు ఉరక తిన పట్టిర్రు, బామన్లు బరక తిన పట్టిర్రు. ఇక నాకు దేశ దేశాల నుంచి ఇచ్చిన బిరుదులు చూడుర్రీ. ఇటలీ వాళ్ళు ఈడియట్ అన్నారు, బర్మా వాళ్ళు బద్మాష్ అన్నారు, అమెరికా వాళ్ళు ఆవులా అన్నారు, పాకిస్తాన్ వారు పాగలన్నారు. అగో ఇప్పుడే మన ముఖ్యమంత్రి నుంచి ఫోన్ వచ్చింది మహారాజ్. ఇక నేను పోతా, నమస్తే.